ఆధ్యాత్మిక విద్యలో రాబోయే 4-5 సంవత్సరాలలో భారతదేశం, ఆ తర్వాత మానవ జాతి ఏం చేయబోతున్నదో నేను మీకు ముందే చెప్పేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు వినండి. ఈ మాటలు విన్నటువంటి మీలో చాలా మంది రాబోయే 5 సంవత్సరాలలో మీ కుటుంబాలలో, మీ వ్యక్తిగత జీవితాలలో మీరు ఊహించలేనటువంటి మార్పులు వస్తాయి. ఇది మామూలు సభ కాదు, మీరు వచ్చి చూసిపోవటానికి. ఇది ఒక ఆధ్యాత్మిక శక్తిని మీలో దింపటానికి నేను చేసేటటువంటి ప్రయత్నము. మీ వల్ల మీరు చాలా గొప్పవాళ్ళు అవరు, గురువు యొక్క అనుగ్రహం వల్ల గొప్పవాళ్ళు అవుతారు. అది ఎప్పుడు గుర్తుంచుకోండి. ఏ కారణం వల్ల ప్రకృతి అమరావతిని ఎన్నుకుంది? ఎన్నుకుంది కనుక నా స్నేహితులతో నేను చెప్పాను, అమరావతిలో ఒక కార్యక్రమం పెట్టండి మీరు. కాలచక్ర పూజ అయిపోయిన 40 రోజుల లోపల పెట్టేయండి అని చెప్పాను. దానికి కారణం చెప్తాను. మీ జీవితాలలో రాబోయేటటువంటి మార్పులు చెప్తాను నేను, కానీ విన్నంత మాత్రాన ఆ మార్పులు రావు మీలో. ఏం చేయాల్సి వస్తుంది? మీరు విన్న తర్వాత దానికి తగినటువంటి ప్రయత్నాలు మీరు చేయాలి. కాలేజీలో జాయిన్ అయిపోయినంత మాత్రాన మీకు డిగ్రీలు రావు. కాలేజీలో జాయిన్ అవుతే ఒకటి గ్యారంటీ ఏంటి అంటే, మీరు కనుక తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తే జీవితంలో చాలా ముందుకు వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఇప్పుడు చెప్పిన మాట వినండి. మీలో చాలా మంది రాబోయే 5 సంవత్సరాలలో కోటీశ్వరులు కావచ్చు. అది మీకు తెలపటానికి వచ్చాను. అందుకనే అందరినీ మాట్లాడకుండా కూర్చొని వినండి అని చెప్తున్నా. వినకపోతే అవకాశాన్ని కోల్పోతారు, విన్నా చెయ్యకపోతే అవకాశాన్ని కోల్పోతారు. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, మీ ద్వారా ఈ మాటలు విన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఒక మాట మాత్రం అనలేరు, మాకు తెలియలేదు, అందువల్ల అవకాశాన్ని కోల్పోయామనే మాట ఇంకా మీరు అనలేరు. చాలా స్పష్టంగా ఓపెన్ గా హిమాలయాలలోంచి వచ్చినటువంటి సందేశాన్ని వాళ్ళు చెప్పమన్నారు కనుక చెప్తున్నాను నేను. ఆచరిస్తే ఖచ్చితంగా మీలో చాలా మంది కోటీశ్వరులు అవుతారు. ఎందువల్ల అంటే, రాబోయేటటువంటి 4 సంవత్సరాలలో భారతదేశము ఆర్థికంగా ప్రపంచంలో అందరికంటే ముందు ఉంటుంది. అది మాత్రం గ్యారంటీగా జరుగుతుంది. కానీ అది మీ ప్రయత్నాల వల్ల జరుగుతుందా జరగదా అన్నదే ప్రశ్న. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీకు చెప్పాను అంటే మీకు ఉన్న అవకాశం గురించి చెప్తున్నాను తప్ప, మీరు ఇది చేస్తారా చెయ్యారా అన్నది మళ్ళా మీ చేతుల్లోనే ఉంది. ఉత్తినే మాత్రము గొప్ప స్థితికి వెళ్ళలేరు. భారతదేశము ఖచ్చితంగా, ఇవాళ మీరు డేట్ వేసుకోండి, ఖచ్చితంగా 2011 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున ఇవాళ నేను చెప్పినటువంటి మాటలు ప్రపంచం అంతటా కూడా విస్తరించి అందరూ చెప్పుకుంటారు. భారతదేశము ఆర్థికంగా అందరికంటే ముందు ఉన్నది. ఈనాడు మనము డబ్బు కోసం ఎలాగైతే విదేశాలకు వెళ్తున్నాము, రాబోయేటటువంటి రోజులలో వాళ్ళు మన దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడనున్నది. కానీ భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది 1905 ఆ ప్రాంతాలలో. శ్రీ అరబిందు అనేటటువంటి ఒక మహానుభావుడు జైల్లో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అతనికి దర్శనం ఇచ్చి, మీ ప్రయత్నాల వల్ల భారతదేశానికి స్వాతంత్రం ఏమొస్తుందయ్యా, నేను భారతదేశానికి స్వాతంత్రము ఇచ్చేశాను, పాస్ట్ టెన్స్ లో చెప్పాడు. ఎప్పుడు చెప్పాడది? 1905. అది చెప్పిన తర్వాత ఆయన మిగతా మహానుభావులు ఈ విషయము కొంతమందికి చెప్తే, వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్తే, భారతదేశం స్వాతంత్రం రావడానికి సుమారు 40 సంవత్సరాలు పట్టింది ఆయన చెప్పిన తర్వాత. కానీ స్వాతంత్రం అప్పుడే వచ్చేసింది, మానవ ప్రయత్నము చెయ్యటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇందువల్ల అప్పుడు ఈనాడు ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, మొబైల్ ఫోన్స్ లేవు, ఈమెయిల్స్ లేవు, కంప్యూటర్ లేదు, ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు, ఈ ఏరోప్లేన్స్ లేవు. మరి ఇంత వ్యవస్థ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు పట్టదు. ఎంత పట్టాలి? 4 సంవత్సరాలు పట్టాలి. కానీ విన్న వాళ్ళు అందరూ దీన్ని ఆచరిస్తారా ఆచరించరా నాకు తెలియదు. హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గురువులు ఈ విషయము భారతీయులకి తెలియకపోవటము చాలా శోచనీయము, భారతీయులకి సంస్కారాలు ఉన్నాయి, ఈ విషయము వాళ్ళకి స్పష్టంగా చెప్పటానికి చాలా మంది మొహమాట పడుతున్నారు, నువ్వు కూడా మొహమాట పడతావా అని 2 ఏళ్ల కిందట అడిగారు నన్ను వాళ్ళు దార్జిలింగ్లో. చెప్పమంటే చెప్తాను, నాకేంటి మొహమాటం, మీరు కదా చూసుకోవాల్సింది అన్న. సరే చెప్పటానికి ట్రై చేస్తున్నా. అప్పటి నుంచే మొట్టమొదటి విషయం అది గుర్తుంచుకోండి, భారతదేశము ఆర్థిక రంగంలో అందరికంటే ముందు ఉంటుంది. రెండవది, భారతదేశము విద్యా విధానంలో అందరికంటే ముందు ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇంకట ఇప్పుడు చెప్పబడుతున్నటువంటి విద్య అసలు విద్య కానే కాదు, అది అడుక్కు తినే విద్య అని మా గురువులు చెప్తూ ఉంటారు. దాన్ని మీకు కోపం రావచ్చు, నాకు కోపం వచ్చింది ఆ మాట అన్నప్పుడు, ఎందుకంటే మరి నేను నేర్పే విద్య కూడా అడుక్కు తినే విద్యగా. నేను బయోకెమిస్ట్రీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడిని, పీజీ క్లాసెస్కి బయోకెమిస్ట్రీ చెప్పేవాడిని. నేను చెప్పేటటువంటి విద్య కూడా అడుక్కు తినే విద్య అనేగా అన్నారు ఆ గురువులు. అంచేత మనస్సు కొంచెం నచ్చలే వాళ్ళు చెప్పింది. కానీ వాళ్ళు వివరణ ఇచ్చాక అర్థమైంది, ఏమయ్యా నీ పిల్లల్ని నువ్వు ఇంజనీరింగ్ చేయిస్తావు, డాక్టర్లు చేయించాక మళ్ళా మీరు మా దగ్గరికే వచ్చి మాస్టారు వీళ్ళకి ఉద్యోగం వచ్చేటట్టు చేయండి అని అడుగుతారు. అంటే ఎవడో ఉద్యోగం ఇస్తే తప్ప నీ చదువుకు విలువ లేదు. అంచేత నువ్వు ఎంత గొప్ప చదువు చదువుకున్నా నీ చదువుకి విలువ కట్టి నీ చేత ఊడిగం చేయించుకుంటే నీకు జీతం ఇచ్చేటటువంటి చదువు అడుక్కు తినే చదువు కాక దాన్ని ఏమంటారు అది వాళ్ళు అడిగింది. నాకు తెలియదు మీరేమంటారో, నాకు మాత్రం అది కరెక్టే అనిపించింది. ఇంకోటి ఏమడిగారు వాళ్ళు నన్ను, MBAలు చదువుతున్నారు, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు చదివి ఉద్యోగం కావాలంటున్నారు, ఏం బిజినెస్ మేనేజ్మెంట్ వీళ్ళు చేస్తున్నారయ్యా, ఏం చేతొచ్చు? ఇంకో తమాషా ఏంటి, నా జీవితంలో నేను చాలా మందిని చూశాను. నేను 1,25,00,000 రూపాయలు సంవత్సరానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అతను ఒకతను నాకు బాగా దగ్గర. అతని ట్యాక్స్ ఎంత కడుతున్నాడో అర్థమైందా నేను చెప్పింది? 1,25,00,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు. అంటే ట్యాక్స్ ఎంత కడుతున్నాడు అంటే ఇంకా అసలు ఎంత సంపాదిస్తున్నాడో ఊహించుకోండి. సంపాదించిందంతా వాడు చూపించాడు కదా, చూపించిందంతా అతను 5వ క్లాస్ మాత్రమే చదివాడు. 5 కంపెనీలు ఉన్నాయి, 5 కంపెనీల్లో నా దగ్గరికి చాలా మంది ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చి మాస్టారు ఆయన మీకు తెలుసు కదా, కాస్త ఏంటి కాస్త ఉద్యోగం ఇప్పించండి. ఆయన 5వ క్లాస్ చదివాడు, ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ MBAలు. అప్పుడు నాకు అర్థమైపోయింది విద్య అడుక్కు తినే విద్య, ఇంకోడెవడో నీకు సహాయం చేస్తే తప్ప నువ్వు తిండి కూడా తినలేవు. కానీ నేను చెప్పబోతున్నటువంటి గురువులు మీకు అందచేసేటటువంటి ఆధ్యాత్మిక విద్య మిమ్మల్ని రోగరహితమైన వృద్ధాప్యరహితమైన మృత్యురహితమైన జీవితం వైపు తీసుకెళ్తుంది. చాలా స్పష్టంగా ఓపెన్ గా చెప్తున్నాను, రాబోయేటటువంటి 4-5 సంవత్సరాలలో భారతదేశంలో కొన్ని సంస్థలు నేర్పించేటటువంటి విద్య 3 ఫలితాలను ఇవ్వబోతోంది. మొట్టమొదటిది రోగరహితమైనటువంటి జీవితము, 2వది వృద్ధాప్యరహితమైనటువంటి జీవితము, 3వది మృత్యురహితమైనటువంటి జీవితము. ఈ 3 చాలా జాగ్రత్తగా అర్థమైందా మీకు? మనిషి పుడతాడు, పుట్టాక ఇంకా వాడికి రోగాలు రావు. పుడతాడు, పుట్టాక వాడికి ముసల్తనం రాదు. పుడతాడు, వాడికి చావు రాదు. వాడు శరీరాన్ని వదిలేసుకోవటం అనేది చావు అనిపించదు కదా, వాడు కావాలనుకుంటే వెళ్ళిపోతుంది. ఇది అంతా కూడా సుమారు 2500 సంవత్సరాల కిందట ఒక వ్యక్తి చాలా బాధతో ఈ సంఘటనని చూశాడు. ఏ సంఘటనని? రోగము ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశాడు, ముసలివాడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశాడు, చనిపోయినటువంటి ఒక వ్యక్తిని చూశాడు. ఎవరి గురించి చెప్తున్నాను అర్థమైందా? బుద్ధుడు. గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు సిద్ధార్థుడు అనే పేరుతో కొంతమంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అంటే, బుద్ధుడు యొక్క తండ్రికి వీడు అవుతే చక్రవర్తి అవుతాడు, చక్రవర్తి అవ్వకపోతే మహాయోగి అవుతాడు, ఇంకా నీ పెంపకంలో ఉంటున్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆ కాలం నాడు కూడా పెంపకానికి చాలా విలువ ఉంది. ఈనాడు మనం తల్లిదండ్రులం అవుతే అయిపోతున్నాం తప్ప పెంపకం చేత కావటంలే మనకి. ఖచ్చితంగా మన పిల్లలు గాలికి ధూళికే పెరుగుతున్నారు తప్ప మన పెంపకం వల్ల కాదు. మీకు కోపం వస్తే రావచ్చు కాక, కానీ ఒక గురువు అనేటటువంటి వ్యక్తి చేసిన తప్పులను, జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపించకపోతే వాడు గురువు కానే కాదు. మార్కులు వెయ్యాల. తను పాఠం చెప్పినటువంటి పిల్లవాడికి ఒకడికి 90 మార్కులు వేస్తాడు, ఒకడికి 0 మార్కులు వేస్తాడు. ఒకే క్లాస్ పిల్లలు కదా. మరి నేనే పాఠం చెప్తానని వాడికి 100కి 100 ఇచ్చేయమంటున్నారు ఈ కాలంలో? కుదరదని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రోగరహితమైన, వృద్ధాప్యరహితమైన, మృత్యురహితమైనటువంటి జీవితానికి ఈ యజ్ఞంలో పునాది వేయబోతున్నాను. మీ పూర్వజన్మ సుకృతం వచ్చారు, మీరు మీ పూర్వజన్మ ప్రారంభం దాన్ని పట్టుకోలేకపోతున్నారు. 2 అంటే అదృష్టవంతుడైనటువంటి స్టూడెంట్ ర్యాంక్ తెచ్చుకుని ఇంజనీరింగ్లో జాయిన్ అవుతాడు, అదృష్టమే. దురదృష్టం ఏంటి? జాయిన్ అయ్యాక తిండి పడిపో సరిపడలేదనో, వాతావరణంలో ఇమడ లేకపోయామనో చెప్పి ఇంటికి వచ్చేస్తాడు. కొంచెం ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. బుద్ధుడు గురించి చెప్తున్నాను నేను, కాలచక్రము తర్వాత ఇక్కడ ఈ యజ్ఞం ఎందుకు పెట్టానో చెప్తున్నాను నేను. అవకాశాన్ని కోల్పోతున్నారు మీరు. 4వ సంవత్సరాలు ఉంది. మొట్టమొదటిది మీకు నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీలో ఎవడైనా తర్వాత నేను చెప్పేటటువంటి క్లాసులు కంటిన్యూ చేసుకుంటే కోటీశ్వరులు అవుతారు. చాలా చోట్ల ఆల్రెడీ నేను ఆ క్లాసెస్ పెట్టేశాను. అంతేత అది అయిపోయింది. ఎకానమిక్ యాంగిల్ చెప్పేశాను నేను. ఇంకా మీ ఇష్టం అది. మన కార్యకర్తల్ని తర్వాత అడిగి మీరు ఆ మహాలక్ష్మి సాధన, ఆ గాయత్రి మంత్ర సాధన ఎలా చేసుకుంటారు అన్నది మీ యొక్క ఇష్టం అది. చేత మార్గం కూడా చెప్పేశాను నేను, కానీ చెప్పేసి వింటే అవదు. చెప్పేసి విన్నాక ఏం చేయాలి? మీరు ఇక్కడ ఒక సంస్థగా ఏర్పడి ఆ సాధనలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు నేను కలిసి హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గురువులు అందజేస్తున్నటువంటి ఆ శక్తిధారలను ఉపయోగించుకుని మనము ఎదగటమే కాకుండా మనతో పాటు దేశాన్ని కూడా పైకి ఎత్తగలము. అంచేత బుద్ధుణ్ణి పెంచుతున్నటువంటి ఆ మహారాజు, వీడు మహాయోగి అవుతే అట మహాయోగి అవ్వకూడదు, ఏమవ్వాలి, మహాచక్రవర్తి అవ్వాలని ఏ కష్టము తెలియకుండా ఏ బాధ తెలియకుండా పెంచాడు. వాడు చేసిన తప్ప అదేనేమో అనిపిస్తుంది నాకు. ఇంకేంటంటే మనం ఇష్టం వచ్చినట్టు పెరుగుతున్నాం, ముసలివాళ్ళని చూస్తున్నాం, చనిపోతున్న వాళ్ళని చూస్తున్నాం, రోగుల్ని చూస్తున్నాం, మనకేం అవటం లే, చావకేం చేస్తాడే చావక. కానీ ఆ పెంపకంలో చేసిన తప్పు ఏంటో తెలుసా? వాడికి బాధ అంటే ఏంటో తెలియకుండా చేశాడు, మారిపోతాడేమో అని. 16 ఏళ్ళు వయసు వచ్చే గబుక్కుని బయటకు వస్తే మొట్టమొదటిసారి ఒక రోగిని చూశాడు, షాక్. చిన్నప్పటి నుంచి రోగాలు చూస్తూ ఉంటే గొడవ ఉండేది కాదు కదా, షాక్ తిన్నాడు. షాక్ తిని మొదటి ప్రశ్న ఏం వేశాడో తెలుసా అతని సారథితో? నాకు కూడా రోగం వస్తుందా? ఎందుకు రాదయ్యా, ఖచ్చితంగా వస్తుందన్నది. రెండోది ఏం చూశాడు ఆ రోజు? ఒకేసారి షాక్ మీద షాక్ అనమాట, ముసలాన్ని చూశాడు. వీడెవడు అన్నాడు. వీడెవడు ఏంటి, రేపు నువ్వు ముసలాడు అవుతావు. రెండో షాక్. ఇంకొంత దూరం వెళ్ళాక ఏమైంది? ఒక శవాన్ని చూశాడు. శవాన్ని చూస్తే వీడెవడు అన్నాడు. వీడెవడు కాదు, వీడు పోయాడు, వాడి శరీరం ఉంది అక్కడ అన్నాడు. నేను చనిపోతున్నాను. అప్పటి నుంచి బుద్ధుడు ఆ వెతకటం మొదలెట్టాడు. దేనికి? రోగరహితమైన, వృద్ధాప్యరహితమైన, మృత్యురహితమైన. ఖచ్చితంగా ఒక డేట్ చెప్తున్నాను, మీరు రిఫర్ చేసుకోండి. 24 నవంబర్ 1926 భూమి మీద అమృతత్వము దిగినది డేట్. ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక సంస్థలను అడిగినా చెప్తారు వాళ్ళు. అంటే మనిషి ఆ విద్య కనుక నేర్చుకుంటే వాడు సావడు. మరి ఆ విద్య ఎక్కడుంది మాస్టారు? చెప్పాను కదా ఇంతవరకు, దాని తర్వాత వెతుక్కోండి మీరు. కనీసం అర్థమైంది కదా మీకు. ప్రపంచంలో చావు లేకుండా జీవించటం సంభవమే. ఏ రోజు అది సంభవమైంది? 24 నవంబర్ 1926 ఖచ్చితంగా దానికి కొన్ని గంటల ముందు సత్యసాయి అవతరణ జరిగినది. 23 నవంబర్ 1926 ఒక విశేష కారణం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ విద్యా విధానంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించబోతున్నది. అందుకు హిమాలయాలలోంచి ఈ రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత జీవితాన్ని ప్రతిపాదించినటువంటి బుద్ధుడి యొక్క అంశము ఇక్కడ 2006 కాలచక్రాన్ని మార్చివేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ జరిగినది ఎవరికి తెలియదు. కానీ నేను పని కట్టుకుని చెప్తున్నాను. నన్ను చాలా మంది నేనున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇష్టం లేదు నేను ఇలా తిరగటం నా స్నేహితుడికి. కానీ నేను ఒకటే అన్నా, నేను ఏమవుతాను ఇంపార్టెంట్ కాదు, నా ఆరోగ్యం ఏమవుతుంది ఇంపార్టెంట్ కాదు, నేను ఆంధ్రాలో పుట్టి తెలుగు మాట్లాడగలిగినటువంటి నేను తెలుగు వాళ్ళకి తెలుగు భాషలో ఈ విషయాన్ని చెప్తాను. వింటారా వినరా తెలియదు నాకు. ఆ కాలచక్రము అనేటటువంటిది 2006 ఎందుకు జరిగిందో కూడా చాలా మంది. ఎందుకు జరిగినది అంటే మన శరీరంలో 6 ఎముకలు ఉంటాయి. ఖచ్చితంగా మీరు లెక్క పెట్టగలిగితే మన శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. శరీరం ఏర్పడటానికి తల్లి గర్భంలో మొట్టమొదట ఏమవుతుంది అంటే వెన్నుపూస ఏర్పడుతుంది. ఆ వెన్నుపూస మీద ఎముకల మీద మెల్లమెల్లిగా ఈ శరీరం నిర్మించబడుతుంది. విష రూపంలో ఒక ఫార్ములా చెప్తాడు శ్రీకృష్ణుడు, శతశోధ సహస్రశ. 100ని 1000 చేయగలిగితే విష రూపం వచ్చేస్తుంది. శతశోధ సహస్రశ అంచేత ఒక నూతన మానవ జాతికి రూపకల్పన చెయ్యాలి అంటే 206ని ఏం చేశారు, 2006 జరిగినది. ఆ ఫార్ములా తెలిస్తే అర్థమవుతుంది ఎందుకు వచ్చాడు ఇక్కడికి. ఎక్కడికి వచ్చాడు, అమరావతికి వచ్చాడు. అమరావతి అంటే మృత్యురహితమైనటువంటి వ్యక్తులు ఉండేటటువంటి వాళ్ళు, అవునా కాదా? కానీ మనకి తెలియదు వాళ్ళు ఇచ్చిన ఎన్నుకోరు మహాత్ములు, కారణం ఉంటుంది. కానీ ఆ కారణం తెలిసాక కూడా ఉపయోగించుకోకపోతే గురువుల తప్పు లేదు. కానీ చెప్పకపోతే మీరు అడగచ్చు, ఏమండి మీరు పెద్ద గురువులు కదా మాకు చెప్పలేదే అని. ఇప్పుడు మీరు అనలేదు అమరావతిలో ఆ మహాకాల చక్రం ఎందుకు జరిగినది అంటే, మహాకాలుడు అనేటటువంటి వాడికి ఇంకొక పేరు ఏంటంటే శివుడు, శివుణ్ణే మహాకాలుడు అంటాం. ఆ మహాకాల తత్వము ఒకప్పుడు ఉజ్జయినిలో ఉండేది. ఆ మహాకాల తత్వము యొక్క పెరుగుదల ఒక విశేష కారణము వల్ల అమరావతిలో ఆపివేయబడినది. మీకు తెలుసా కదా శివలింగం పెరుగుతూ ఉంటే ఏం చేశారు, ఆ మేకు మొన్న తీసేశారు. ఎక్కడ తీశారు మీకు ఎట్లా తెలుస్తుంది, సూక్ష్మ జగత్తులో ఏమైనా తెలుస్తుందా మీకు? హార్ట్ ఆపరేషన్ అయింది, లోపల 2 స్టెంట్లు పెట్టారు నాకు మొన్న. చూపించండి మాస్టర్ అంటే ఎక్కడ చూపిస్తాను నేను, కానీ 2 స్టెంట్లు ఉన్నాయి లోపల. అలాగే మొన్న జరిగినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మహాకాలుడి యొక్క ఆ లిమిటేషన్ తీసివేయబడింది. కాలుడి యొక్క లిమిటేషన్ ఏంటి, మృత్యువు. కాలం వెళ్ళిపోతూ ఉంటే మృత్యు వస్తుంది. కానీ మహాకాలుడి యొక్క ఆంక్షన్ తీసేస్తే ఏమవుతుంది, మృత్యు ఉండదు. అది తెలిసిన తర్వాత నాకు పెద్ద బాధ ఏం పట్టుకుంది అంటే అదంతా జరిగిపోయింది, ఒక్క న్యూస్ పేపర్లో కూడా ఈ విషయాల గురించి ప్రస్తావన లేదు. ఇది రైతా తప్ప నాకు తెలీదు. అంచేత ఎవడైనా వచ్చి మీరు చెప్పిన దానికి ప్రూఫ్ ఏంటి మాస్టారు, నువ్వు నీ పిల్లల్ని ప్రేమిస్తున్నావు అన్నదానికి ప్రూఫ్ ఏంటి, ఇవ్వగలరా ప్రూఫ్? ప్రూఫ్ ఏం ఇవ్వలేదు, మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తారు. ఇది ప్రూఫ్కి సంబంధించింది కాదు, ఇది భావానికి సంబంధించింది, భావనలకు సంబంధించినటువంటి విషయం ఇది. అంచేత ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తర్వాత నేను మా వాళ్ళని పిలిచి ఒక చిన్న కోరిక చెప్పాను. నేను ఎప్పుడో మిమ్మల్ని నేను ఒక యజ్ఞము అది వాళ్ళు పెడితే నేను రావటం తప్ప నేను ఎప్పుడు పెట్టమని చెప్పలే. కానీ 40 రోజుల లోపల, 2 నెలల లోపల కనుక కాలచక్ర ప్రవర్తన జరిగిన తర్వాత దాన్ని దింపుకోకపోతే అది గాలిలో కలిసిపోతుంది. కానీ మా వాళ్ళకి చెప్పలేదు ఇది. నేను ఎందుకు చెప్పలేదు అంటే అది జరగవలసి ఉంటే జరుగుతుంది, మనుషులు కలిసి చేస్తారు. జరగవలసి లేదనుకోండి జరగదు. కానీ పరిస్థితి ఏం చూపిస్తోంది, ఖచ్చితంగా ఆ మార్పు జరగబోతోంది. అందులో మీ పాత్ర ఏమిటో నిర్ణయించుకోండి. కానీ సుఖంగా మాత్రం ఉండదు, కబుర్లు చెప్పినట్టే ఉండదు, అంత సులభంగా ఈ జ్ఞానం మీకేం వచ్చేయదు. కానీ ఈ జ్ఞానము పొందే అర్హత ఎవరైనా ఉన్నారు అంటే గురువుల యొక్క దృష్టిలో మొట్టమొదట ఓటు వాళ్ళు వేసింది ఆంధ్రులకే. ఎందుకు వేశారో నాకు తెలియదు. ఓటు వేసింది మాత్రం వాళ్ళు, ఎన్నుకున్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ని ఎన్నుకున్నారు. ఆ ఎన్నుకోటంలో ఈ యజ్ఞములో మనము చేసేటటువంటి ఒక విశేషమైనటువంటి ప్రక్రియలో ఆ కాలచక్ర ప్రవర్తనలో బుద్ధుడి అంశ అయినటువంటి దళాయి లామా ఏ కాలచక్రము యొక్క పరిమితిని అమరావతిలో ఉన్నటువంటి మహాకాలుడి నుంచి తీసివేశాడో దాన్ని ఇక్కడే మనం నాటుకుందామని నా కోరిక. యజ్ఞంలో అది నాటేసుకుంటాం, మీకు తెలియాల్సిన పనులే అది. ఎందుకంటే ఈ ప్రక్రియ సూక్ష్మ జగత్తులో జరుగుతుంది, యజ్ఞ ప్రక్రియ సూక్ష్మ జగత్తుని మారుస్తుంది. ఎలా మారుస్తుంది, ఏం చేస్తుందో మనకు అవసరం. టీవీ ఎలా పనిచేస్తుందో మనకు అవసరంలే. టీవీ ఆన్ చేస్తే ఏమొస్తుంది, లైవ్ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది కదా. అందువల్ల ఈ యజ్ఞం యొక్క ఇంపార్టెన్స్ మీకు 4 సంవత్సరాల తర్వాత 2 రకాలుగా అర్థమవుతుంది. ఒకటేంటి, ఆ మృత్యురహిత జీవితానికి పునాది వేసేటటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఉండవచ్చు. లేకపోతే మీరు ఖచ్చితంగా ఏమని చెప్పుకోవచ్చు, ఈ విధానానికి పునాది పడుతున్నప్పుడు మేము ఉన్నాము, మా చేతులతో అప్పుడు యజ్ఞం చేశాము అని చాలా గొప్పగా మీ వాళ్ళకి చెప్పుకోవచ్చు. 2 పాయింట్ అర్థమైంది కదా, రోగరహిత వృద్ధాప్యరహిత మృత్యురహిత జీవితానికి సంజీవని ది వైబ్రెంట్ లైఫ్ అని ఒక సంస్థను స్థాపించాము. ఇది కొత్త సంస్థ మాత్రము కాదు, పేరు మార్చానంటే దాన్ని మీరందరూ కూడా నేచర్ క్యూర్గా అర్థం చేసుకుంటున్నారు ఈ కాలంలో. నేచర్ క్యూర్ అంటే ఏమిటో తెలుసా మీకు? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళు, క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు, మీరు ఈ రోజు నుంచి కనుక మీ జీవిత విధానాన్ని నేచర్ క్యూర్ వాళ్ళు చెప్పినట్టు మార్చుకుంటే తక్షణము మీరు ఇంగ్లీష్ మందులు మానేయవచ్చు, గ్యారంటీ నాది. కానీ నేచర్ క్యూర్ అంటే ఏంటి? ముందు రోగం ఉంటే కదా మందు ఇచ్చేది. అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళకి, బీపీ ఉన్నవాళ్ళకి, క్యాన్సర్ ఉన్నవాళ్ళకి నేను ఓపెన్గా చెప్తున్నాను, నా అనుభవంతో చెప్తున్నాను. నేను బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ని కూడా, బయోకెమిస్ట్రీ అంటే మీకు తెలుసా, రోగాలు తయారు చేసేటటువంటి మందు తయారు చేసే వాళ్ళకి చెప్తాం మేము, మందుల కంపెనీ వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదో ఆ అథారిటీతో చెప్తున్నాను. మీరు కనుక నేచర్ క్యూర్ జీవిత విధానాన్ని ఉపయోగించుకుంటే ఈ రోజు నుంచి మందులు మానేయవచ్చు, తక్షణం మానేయవచ్చు. మీరు వాళ్ళు కూడా వాళ్ళు రావటం నన్ను కాకతాళీయం అనుకోను. అర్థమైందా? ఎందుకు నేచర్ క్యూర్ దాని గురించి ప్రయత్నం, చాలా విదేశాల నుంచి ముఖ్యంగా ఇంగ్లాండ్ నుంచి వచ్చినటువంటి ఆయన. ఎందుకు చెప్తున్నాను, ఇదంతా కాకతాళీయం అనిపిస్తుంది మీకు. నేనే ఆయనకి ఇన్విటేషన్ పంపించలే, ఆయనేమి నేను వస్తానని అనుకోలే. ఈ మధ్యనే తెలుసుంటుంది, 4-5 అంతే కదా, నిన్న తెలిసింది. కానీ ఎలా కుదిరిందో అర్థమవుతుందా? దాన్ని యోగము అంటాం. కానీ ఆ యోగాన్ని మీరు ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా, మరి మీ యోగం నాకు తెలీదు. చేత రెండోది, విద్యా విధానంలో రోగ నివారణే కాకుండా మీరు ఒక విశేషమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే అమెరికన్ డాక్టర్స్ వాళ్ళు ఏమని ప్రూవ్ చేశారో తెలుసా? మీరు ఖచ్చితంగా 250 సంవత్సరాలు బతుకుతారు. అందరూ కూడా మినిమం ఆయు ప్రమాణం ఎంత ఉండాలి? 250 సంవత్సరాలని అమెరికా డాక్టర్స్ ప్రూవ్ చేశారు. మరి ఇందుకు బతకలేకపోతున్నామండి, నీకు ఆలోచించడం చేత కాదు, ఆహారం తీసుకోవటం చేత కాదు. సవ్యమైనటువంటి ఆహారం తీసుకుని సవ్యంగా ఆలోచించటం కనుక నేర్చుకుంటే నువ్వు 250 సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతావు. ఎప్పుడు మొదలెట్టినా ఆ జీవిత విధానం, ఎప్పుడు మొదలెట్టినా. కోమాలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ప్రయోగం చేశారు వాళ్ళు. కోమాల నుంచి బయటకు వచ్చి జీవిస్తున్నారు. కానీ ఆహారం, ఆహారాన్ని మీరు మార్చుకోవాలి, జీవిత విధానాన్ని మార్చుకోవాలి. ఆ ఆహారాన్ని మార్చుకుంటూ ఆరోగ్యవంతులు కరెక్ట్గా జీవించటం మొదలెడితే ఖచ్చితంగా మీరు మృత్యురహితమైనటువంటి జీవితం, నేను ప్రస్తుతం గ్యారంటీ ఇవ్వలేను కానీ 250 సంవత్సరాలు మాత్రం జీవితం గ్యారంటీ ఇవ్వవచ్చు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఇంకా 250 సంవత్సరాలు బతికాక ఇంకా ఎంతైనా బతకొచ్చు అని అర్థమైపోతుంది కదా మీకు. ఆ విధానం అర్థమవుతే మొదటి మార్పు ఆర్థికంగా వస్తుంది, రెండవ మార్పు విద్యా విధానములో ఈ రకమైనటువంటి మార్పులు వస్తాయి. మనిషికి రోగాలు రావు, మనిషి ముసలాడవడు, మనిషి చావడు, ప్లస్ వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని కూడా పక్క వాళ్ళు అనుకోరు. ఇప్పుడు అదో ప్రాబ్లం కూడా ఉంది కదా, కొంచెం ఎక్కువ కాలం బతికితే ఏమైంది, వీడు ఎప్పుడు పోతాడు రా బాబు వీడు, ఎందుకంటే వాడికి సేవలు చేయలేక. కానీ వాడే ఇతరులకి సేవ చేసేటటువంటి ఉత్సాహంతో ఉన్నాడు అనుకోండి, పోవాలని అనుకోండి, అవును భావం అర్థమవుతున్నా. అంచేత ఆర్థిక రంగంలో మార్పు, విద్యా విధానంలో మార్పు అన్నిటికంటే చాలా గొప్ప మార్పు. నా ఆశ, నా కోరిక ఏంటి అంటే ఆ మార్పు నా వాళ్ళ ద్వారా వస్తుంది అని. ఏంటి ఆ మార్పు? ఆధ్యాత్మిక రంగంలో మార్పు. మూడు శక్తుల గురించి ఆధ్యాత్మిక రంగంలో మనం చెప్పుకుంటాం. సూర్య చంద్ర అగ్ని లోచన, సూర్యకిరణ విజ్ఞానముగా రామాయణము, చంద్రకిరణ విజ్ఞానముగా మహాభారతము, అగ్ని దళాయలామా అనే బుద్ధుడు అంశతో జన్మించినటువంటి ఒక మహావ్యక్తి అమరావతిని నిర్మించటానికి పని కట్టుకుని వచ్చాడు. మీరేం ఆహ్వానించలేవండి. పని కట్టుకుని దళాయలామా అంటే హిమాలయాల నుంచి వచ్చిన వాడేగా, వచ్చి అమరావతిలో ఆ కాలచక్రాన్ని దింపితే నేను నా కోరిక ఏమిటి, నా వాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేస్తారు అని నమ్మకం ఏంటి అంటే ఈ సమావేశం. మీరందరూ వచ్చి ఇంత ఆర్తితో వింటాము అనేది ఖచ్చితంగా మీ పూర్వజన్మ సుకృతమే. ఈ మూడు విద్యలు కూడా మీకు గ్యారంటీగా వస్తాయి నేర్చుకుంటే. ఏంటి ఆ విద్య నేర్చుకోండి? మొట్టమొదటిది సూర్యుడి యొక్క శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి. సూర్యుడి యొక్క శక్తిని మనం గాయత్రి మంత్రంతో ఉపయోగించుకుంటాం. సూర్యుడి యొక్క శక్తిని ఉపయోగించుకున్నటువంటి పొలిటీషియన్సే రామరాజ్యాన్ని స్థాపించగలరు. రామాయణము రాముడు ఏ వంశానికి చెందినవాడు? అందువల్ల మీలోనే వయస్సుతో ఏం సంబంధం లేదు, కొంచెం రామాయణంలో ఉన్నటువంటి ఆ సూర్యశక్తిని అర్థం చేసుకునేటటువంటి యువకులు ఎవరైనా ఉన్నా, పొలిటికల్ రంగంలో ఇంటరెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, కాస్త రామాయణాన్ని ఈ దృష్టికోణంతో చదవండి. ఈ దృష్టికోణంతో చెప్పేటటువంటి క్లాస్ నేను ఈ ఉగాది నాడు నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకు ఉగాది నుంచి? అక్కడి నుంచి 9 రోజుల్లో రామనవమి వస్తుంది కనుక. అసలు ఆ కాలచక్రం కూడా ఎలా తిరుగుతుందో చూడండి, నేను చెప్తున్నాను. ఇది అయిపోగానే ఏమొస్తుంది? రామనవమి వస్తుంది, కాలము అనుకూలంగా వీస్తుంది. పొలిటీషియన్స్, రాజనైతిక మహత్వాకాంక్ష ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఈ మాటలు వినండి, అందరికీ చెప్పండి. మీరు సూర్య వంశాన్ని స్థాపించండి, రామాయణాన్ని చదివి ఖచ్చితంగా రామరాజ్యం వస్తుంది. మీరు పొలిటీషియన్స్ నిజంగా దేశ సేవకి అవుతే మనుష్యుల యొక్క జీవిత విధానాన్ని మేము కొంపొందించటానికి రాజనీతిలో వచ్చాము తప్ప మా స్వార్థంతో రాలేదు అనేటటువంటి నమ్మకం మీకు ఉంటే, లేదు మేము చెయ్యగలము అనేటటువంటి యువత ఉంటే రండి. రామాయణము రామరాజ్య స్థాపనకి నాందిగా ఎలా ఉంటుందో చెప్తాను. ఆర్థిక రంగం, ఆధ్యాత్మిక రంగంలో వచ్చేటటువంటి మొదటి మార్పు రామాయణం యొక్క ఈ వైజ్ఞానికత. దీని తర్వాత ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆలోచనలో చంద్రమా మనసో జాత అని పురుష సూక్తంలో చెప్తాడు. మీ ఆలోచనలు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే చంద్రుడి మీద ఆధారపడి ఉంటాయి. చంద్రుడి మీద ఆధారపడినటువంటి జీవితం ఎలా ఉండాలి అనేటటువంటి చంద్రవంశపు చరిత్ర. చంద్రవంశపు చరిత్ర అంటే ఏమిటి? మహాభారతం. మహాభారతాన్ని కనుక అలా చదివితే మనస్సుల్ని మార్చేటటువంటి యోగులు, ఆలోచన విధానాన్ని మార్చేటటువంటి యోగులు తయారవుతారు. ఆ క్లాసెస్ మొదలెట్టాను. దాని తర్వాత మూడవది చాలా ముఖ్యమైనది ఏంటి అంటే యోగము, పతంజలి యోగ సూత్రాలు, కుండలిని జాగరణ. ఆ కుండలిని జాగరణకి సంబంధించినటువంటి విద్య, అగ్ని విద్యకు సంబంధించినటువంటి విద్య ఇవాళ మీరు చేసుకోబోతున్నారు. భావం అర్థమైందా? మూడు విద్యలు, సూర్యుడి యొక్క విద్య, చంద్రుడి యొక్క విద్య, అగ్ని యొక్క విద్య మీరు నేర్చుకోబోతున్నారు. ఈ సూర్య చంద్ర అగ్ని విద్యల ద్వారానే ఒకప్పుడు భారతదేశము ప్రపంచానికి మకుటాయమానంగా వెలిగింది. మళ్ళీ మనము ఆ సూర్యచంద్ర అగ్ని విద్యలను నేర్చుకుని నాలుగు సంవత్సరాల్లో నేర్చేసుకోవచ్చు. ఇంజనీర్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? జాయిన్ అయ్యాక 5 ఏళ్ళు కదా. ఇక్కడ అంతే. ఇవాళ నుంచి మీరు జాయిన్ అయ్యారనుకోండి, ఇంకా మరి ఈ లెక్చర్స్ పాఠాలు అవి ఎలా వస్తాయి మాస్టారు? మన కార్యకర్తల్ని మీరు కాంటాక్ట్లో ఉండండి, వాళ్ళు చెప్తున్నటువంటి సాధనలు చేసుకుంటూ ఉండండి. మెల్లిగా మెల్లిగా ఈ సంవత్సరం అంతం లోపల ఒక విశేషమైనటువంటి సంస్థగా ఇవాళ మనము కిందకి దింపుకుంటున్నటువంటి కాలచక్ర శక్తి ప్రభావముతో మనము ఎదుగుదాము. మన ద్వారా ఆంధ్రప్రదేశ్ని లేపుతూ, భారతదేశాన్ని లేపుతూ ప్రపంచానికి ఆదర్శమైనటువంటి ఒక దేశముగా మారుదాం. ఇంకా ఇవాళ కార్యక్రమానికి వద్దాం. యజ్ఞ ప్రక్రియ అనేది పురాతన కాలం నుంచి కూడా ఋషులు ఉపయోగించేటటువంటి టెక్నిక్. ఋషులు ఏ కోరిక తీర్చుకోవాలన్నా కూడా ఏం చేసేవాళ్ళు అంటే యజ్ఞ ప్రక్రియ చేసేవాళ్ళు. ఈ యజ్ఞ ప్రక్రియలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే సంస్కారాలు. ఒకళ్ళు నామకరణ సంస్కారం కోసం వచ్చామన్నారు. అంచేత ఈ యజ్ఞ ప్రక్రియలో 2 జరుగుతూ ఉంటాయి. ఒకటి ఏంటి అంటే వ్యక్తిగతంగా సంస్కారాలు, 2 సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి దేవతా శక్తులతో వాతావరణంలో మార్పు. అంటే ఇది ఎలాగా? వ్యక్తిగతంగా ఇంజనీరింగ్ చదువుతాడు కదా, ఇంజనీరింగ్ చదివాక విద్య ఎవరికి ఉపయోగిస్తాడు? ప్రపంచానికి ఉపయోగిస్తాడు. వాడు ప్రపంచానికి ఉపయోగిస్తేనే వాడు నేర్చుకున్నటువంటి విద్య వాడికి తిండి పెడుతుంది. అంతే తప్ప నేను ఇంజనీరింగ్ చదివాను కనుక నేను బయట వాళ్ళకి ఎవరికి చెప్పను, నా కుటుంబం వాళ్ళకి చెప్తాను అంటే. సంస్కారము అనేటటువంటిది వ్యక్తిగతమైనటువంటి విద్య, యజ్ఞము అనేటటువంటిది ఇతరులకు ఉపయోగపడింది. ఈ నామకరణ సంస్కారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ బాబుని మనమందరము కూడా ఆ పేరుతో పిలిచి ఆ పేరులో ఉన్నటువంటి శక్తి ద్వారా అతను ప్రోధి చెందాలి అని. ఇంకతే ఈ యజ్ఞీయ వాతావరణంలో ఈ బాబుకి మనం పెడుతున్నటువంటి పేరేంటి? శ్రీ జ్యోతి ఆదిత్య. అక్కడ మళ్ళ 3 ఉన్నాయి. శ్రీ అనేటటువంటిది చంద్ర విద్య, జ్యోతి అనేటటువంటిది అగ్ని విద్య, ఆదిత్య అనేటటువంటిది మరి శక్తిని. అది ఎలాగ ఒడిలోకి దిగిందో మీకు అర్థమవుతే మీకు అర్థమవుతుంది కాలచక్రం ఎఫెక్ట్ ఏంటో. ఇప్పుడు దాని గురించే కదా చెప్తున్నాను నేను. నేనేం అనుకోలేదు నామకరణ సంస్కారం వాళ్ళు చేయిస్తారని. వచ్చాక బాబు ఏం పేరు పెడతారు అన్నారు. ఏం పేరు పెడతారు అంటే శ్రీ జ్యోతి ఆదిత్య. సరే ఇంకా యజ్ఞ కార్యక్రమం మొదలు పెడదాం. మీ యజ్ఞ కుండాలు వైపు తిరిగి కూర్చోండి. ఈ యజ్ఞంలో 8 దిక్కులు చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి, తెలుసు కదా మీకు. యజ్ఞం మీద తిరిగి కూర్చోండి. ఇంకా 8 దిక్కులలో ఉన్నటువంటి ఆ శక్తిధారలు మీ మీద దిగటానికి చేసే ప్రయత్నము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషా. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో సజ్జమయ సమసో మా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతం గమయ. స్వార్థం మా పరమార్థం గమయ. అవ్యవస్థాం
వ్యవస్థాంగమయ శాంతి శాంతి శాంతి.